ஜானம் பரம குஹ்யம் மே யத் விஜ்ஞான சமன்விதம் சரஹஸ்யம் ததங்கஞ்ச க்ருஹாண கதிதம் மயா யாவானஹம் யதாபாவோ யத் ரூப குணகர்மகஹ ததைவ தத்துவ விஜ்ஞானம் அஸ்துதே மதனுக்ரஹாத். இந்தவரைக்கும் உபோத்காத ஸ்லோகமலையே. அசலு ஸ்லோகமும் வரிசைகா நாலுகு, மீரே போல்சுக்குண்டார். அஹமேவாசம் ஏவாக்ரே நான்யத் யத் சதசத் பரம் பஷ்சாதஹம் யதேதச்ச யோவசிஷ்யேத சோஸ்மியஹம். ఈ శ్లోకంలో ఉన్న అందం పరిశీలించారా? అది పరిశీలించాలి. ముందే నాది కాదు అని మూసేసుకోవడం వల్ల ఆనందించట్లేదు మనం. ముందు చెప్పింది అహం, చివరికి సోస్మ్యహం, మధ్యలో పశ్చాత్ అహం. అంటే ఆది మధ్య అంతముల యందు నేనే అని చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. ఆది మధ్యం అంతం దేనికి? ఇది ఆలోచించుకుంటున్నాడు. ఆదిలో నేనే, మధ్యలో నేనే, చివరిలో నేనే. ఎవరికి? సృష్టికి. సృష్టికి ఆది మధ్యాంతాలు కానీ ఆయనకు కావు. సృష్టి యొక్క ఆది మధ్యాంతముల యందు ఆయన ఉన్నాడు, కానీ ఆయనకు ఆది మధ్యాంతములు లేవయ్యా. అదే ఆది మధ్యాంతములు లేక అడరువాడు గజేంద్రమోక్షం. వాళ్ళు ఇక్కడ అంటే అమ్మయ్యా ఇవాళ ఇది అయిపోయింది, రేపటి నుంచి కథలు గజేంద్రమోక్షం, మళ్ళీ అక్కడ కూడా వస్తాడు జాగ్రత్త. మన బతుకు బాగుపడే వరకు సుఖయోగింద్రుడు చెప్తూనే ఉంటాడు. అసలుది పట్టుకోవాలండి చూడండి ఇక్కడ. అరే వెళ్ళిపోయిన అవతార కథ చెప్తే అంత మురిసిపోతున్నారే, లోపల ఉన్నవాడు ఎలా ఉన్నాడో చెప్తే పట్టుకోలేకపోతున్నాడు. వచ్చిందని బాధండి ఇక్కడ. వాడు అసలు స్వరూపం చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత శ్లోకం రుతేర్థం. ఇక్కడ రు అరు అక్షరాన్ని భాష నుంచి తీసేసిన దుర్మార్గులు ఉన్న కాలంలో ఉన్నాం కనుక మీకు తెలియదు. వీడెవడండి తీసేయడానికి? ఒక ఆయన మధ్య కూర్చుని ఈ చెవి దేనికి దేనికి పనికి వస్తుందని కోసించట్టు. మనం ఎవడం కోయడం భగవంతుడు ఇచ్చాడు అక్కడ. ప్రతి అక్షరానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అక్షరాల ప్రయోజనం తెలిసిన మహర్షులు రచించిన గ్రంథం కనుక ఈ అక్షరం ఉంది. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయాం యథా భాసో యథా తమః. పరమహంస సంహితలు ఎందుకన్నారు ఇక్కడ అర్థమవుతుంది కదా. పరమహంస సంహిత మోక్ష సంహిత, పరమహంస చెప్తున్న సంహిత. పరమహంసకు రుచించాలంటే పరమహంస తత్వమే ఉండాలి కదండి. అంటే అదే ఉంది ఇక్కడ ఏం చేస్తాం. హంసవాహనుడికి చెప్తున్న పరమహంస యథామహంతి భూతాని భూతేషు ఉచ్చావచేషు అను. ఏమి ఆట అండి ఉచ్చ అవచేషు అంటే ఎక్కువ తక్కువ అన్ని ఉపాధుల్లో, ఎక్కువలోనూ ఆయనే తక్కువలోనూ ఆయనే, అందులో ఎక్కువ ఇందులో తక్కువ ఏం కాదండి. ఈ మాటే విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శురుశైవ స్వపాకేచ పండిత సమదర్శన. ఈ నాలుగు శ్లోకాలే సమస్త భారతీయ వేదాంత హృదయం. సమస్త వేదముల హృదయం ఇది. అందుకే చతుర్వేదాలు ఇవే అనుకున్న మీకేం బాధలేదు. ఇక్కడ అక్కడ చెప్పింది సమపుష్టిన సమో మసకేన సమో నాగేన సమో నేన సర్వేన. బృహదారణ్యోపనిషత్తులు మంత్రం దోమయందు ఏనుగు యందు అన్నిటి యందు నేనే ఉన్నాను. సమం సమం సమం. అందుకే అహమాత్మా గుడాచే సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంతయవచ. అక్కడ అదే చెప్పాడు చూడ. అంతేకాదు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం. పైగా నా వ్యాపనం ఎలా ఉందంటే అనుప్రవిష్ట అని అది అనుబంధం ఇక్కడ. అను ఎడ తెగకుండా ప్రవేశించాడు కానీ కొంతకాలం ప్రవేశించి మళ్ళీ విత్డ్రాయి. ఇది ఎలాంటిదంటే మనం గృహాలు తయారు చేసుకుని ప్రవేశిస్తామే అలాంటి ప్రవేశం కాదు. మనం గృహం తయారు చేసుకుని ప్రవేశించినట్టు భగవంతుడు సృష్టి తయారు చేసి అందరికి బయలుదేరాడంటే ఏ రూమ్లో ఉన్నాడు అని అడుగుతావు. అది కూడా వచ్చేది బాధ. ఇది ఒక పత్తి కండే వస్త్రంలోకి ప్రవేశించినట్టు ప్రవేశించాడు. ఇది అర్థం చేసుకుంటే చాలు ఇక్కడ. ఒక మట్టి ముద్ద కొండలోకి ప్రవేశించినట్టు ప్రవేశించాడు. ఆకారం బట్టి కొండ అన్నావు అంత మట్టే, ఒప్పుకుంటావు లేదా చెప్పండి ఇక్కడ. ఆకారం బట్టి ప్రపంచం అన్నావు అంతా పరమాత్మే, ఇంతే అయిపోయింది. పోని కుండా అని పేరు పెట్టగానే ఇంకేమైనా ఉందా దాంట్లో? అని కొండ అన్నాం కనుక కొండ ఎక్కడుందో చూద్దామని వెతికాడు. ఎక్కువ వెతికితే పగులుతుంది. అప్పుడు ఏం కనబడింది? మట్టే. కొండగా ఉన్నప్పుడు మట్టే, కొండ తయారు కాకనప్పుడు మట్టే. ఇప్పుడు అర్థమైంది కదా, ముందు మధ్య చివర కూడా మట్టే. ఇది అర్థం చేసుకుంటే చాలండి స్పష్టం. చూసారా, ఇది మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం గనకనే గ్రహించలేకపోతున్నాం, కానీ కావాలని అనుకుంటే మాత్రం అరటి పండు గొలిచినట్టు చెప్పేశాడు వేదార్థమన. లేదు ఇక్కడ ఇలా బోధించి ఈ శ్లోకం, యథామహంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాని అప్రవిష్టాని తథాతేషు నతేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా ఏతన్మతం. ఇదండి మతం ఇది. కానీ ప్రపంచంలో ఏ మతంలోనూ ఈ జ్ఞానం కనబడుతుంది. ఒక ఆశ్చర్యం ఇక్కడ, ఏతన్మతం ఇదే ఇదే ఇది దాచేసి ఎన్ని చెప్పినా మనల్ని మనం వంచన చేసుకోవడం, ప్రజల్ని వంచన చెయ్యడమే. అసలు సరుకు ఇదే ఇది తెలుసుకోవాలి. ఇక్కడ బ్రహ్మదేవుడికి అదే చెప్పాడు, ఏ తన్మతం సమాధిష్ట పరమేణ సమాధిన భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కర్హిచిత్. ఈ ఒక్క జ్ఞానంపై నువ్వు చెక్కు చెదరకుండా ఎల్లవేళలా ఏకాగ్రంగా ఉన్నట్లయితే నువ్వు చేసే పని, నీ వల్ల అయ్యే పని ప్రపంచము నిన్ను మోహింపజేయదు, నీకు దుఃఖము కలగదు, భ్రాంతి కలగదు. ఎందుకంటే నువ్వు నాలో ఉన్నావు. ఇది ఎలాంటిదంటే చక్రం తిరుగుతూ ఉంటుంది, ఒకదాన్ని ఆధారం చేసుకుని. ఆధారం తిరగదు, చక్రమే తిరుగుతుంటుంది. మనం చక్రంలో ఆ తిరుగుతున్న ఇరుసులో కానీ ఆకులో కానీ ఉంటే చక్రంతో పాటు తిరుగుతుంటాం. ఏదో కొంచెం ప్రయత్నం చేసి ఆ మధ్యలో ఆధారాన్ని చూసి పాకుతూ చక్కడ నిలబడు, అప్పుడు ఆధారం తిరగదు. ఆధారాన్ని ఆధారంగా పట్టుకుని నువ్వు తిరగవు, తిరుగుతున్న చక్రాన్ని సాక్షిగా చూస్తూ ఉంటావు. అదేవిధంగా పరమాత్మ యందు మనస్సు నిలిపిన వాడు పరిభ్రమిస్తున్న ప్రపంచ వికారాలకు లోను కాడు, సాక్షిగా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. బలి తిప్పుతున్నాడు అయినా తిరగకుండా అనుకుంటాడు. ఇక్కడ తిరగకుండా తిప్పే పరమాత్మను తెలుసుకోవాలంటే నీ బుద్ధి తిరగకుండా ఆయన ఎందు నిలబడాలి. ఇది ఒక్కటే కావాల్సింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు ఉన్నాడో ఆ చెప్పిన నాలుగు శ్లోకాల జ్ఞానమే ఆ సద్వస్తువు నీకు పట్టడం కోసం, ఆ సద్వస్తువు యొక్క తత్వాన్ని చెప్తూ ఆ సద్వస్తువు గుణరూప కర్మలు అవతారములను చెప్పబడతాయి. ఆ అవతారములన్నీ నీకు చెప్పబోతూ ఉన్నాను. మరి ఇప్పుడు చెప్పేసావు కదా, వివరంగా విను. ఎందుకంటే ఇప్పుడు చెప్పేశాను కదా, ఇంకా చక్కర్లేదంటే ఇంకా బతుకున్నావుగా. అద్భుతమైన మాట, చెప్పేశాను విన్నావు, బతుకున్నావుగా, బతుకున్నావు, అందుకు విను. ఎంతవరకు? బతుకు అయ్యే వరకు విను. అంతే. ఒకళ్ళు చచ్చిపోయి మళ్ళీ పుడతాను, మళ్ళీ విను, ఏం పోయింది ఇక్కడ. అంతే. కనుక చెప్పేశాక ఎప్పుడు ఆపేయాలంటే పోతే ఆపేయాలి, బ్రతుకుంటే వినాలి, తెలుసుకుంటే ఇక్కడ. అందుకే మళ్ళీ విను. చెప్పడం మొదలు పెడుతున్నాడు విస్తారంగా. నాయన ఈ చెప్పిన జ్ఞానాన్ని 10 లక్షణాలతో అందిస్తే దాని పేరు భాగవతం.